ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಂ ಮೊದಲ ಸ್ಕಂದಂ 9ನೇ ಅಧ್ಯಾಯಂ ಶ್ಲೋಕಂ ಸಂಖ್ಯೆ 31 ವಿಶುದ್ಧಯಾ ಧಾರಣಯ ಹತಾಶುಭ ಸದಿ ಸ್ತದೀಕ್ಷಯೈವಾಸು ಗತಾಯುಧಶ್ರಮಃ ನಿವೃತ್ತ ಸರ್ವೇಂದ್ರಿಯ ವೃತ್ತಿವಿಭ್ರಮ ಸ್ತುಷ್ಟಾವ ಜನ್ಯಂ ವಿಸೃಜನ್ ಜನಾರ್ದನಂ. ತಾತ್ಪರ್ಯ ಮರಿ ಭಾಷ್ಯಂ ಕೃಷ್ಣ ಕೃಪಾಮೂರ್ತಿ ಎಸ್ ಸಿ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮಿ ಶ್ರೀಲ ಪ್ರಭುಪಾದ ಇಸ್ಕಾನ್ ಸಂಸ್ಥಾಪಕಾಚಾರ್ಯ. ತಾತ್ಪರ್ಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನುನೇ ತದೇಕಮುಗಾಂಚು ಶುದ್ಧ ಧ್ಯಾನಮು ದ್ವಾರಾ ಅತಡು ಶೀಘ್ರಮೇ ಸರ್ವ ಅಶುಭಮುಲ ನುಂಡಿ ಮುಕ್ತುಡೈ ಶರಾಘಾತ ಗಾಯಮುಲಚೆ ಕಲಿಗಿನ ದೇಹ ಬಾಧಲ ನುಂಡಿ ಉಪಶಾಂತಿ ಪೊಂದೆನು. ಆ ವಿಧಮುಗಾ ಬಾಹ್ಯೇಂದ್ರಿಯ ಕರ್ಮಲನ್ನೀನು ಒಕ್ಕ ಮಾರುಗ ಅಣಿಗಿನಂತಟ ಭೌತಿಕ ದೇಹಮನ್ನು ತ್ಯಜಿಂಚುಚು ಸರ್ವಜೀವುಲನ್ನು ನಿಯಮಿಂಚು ಜನಾರ್ದನುನಿ ಅತಡು ಭಕ್ತಿತೋ ಪ್ರಾರ್ಥಿಂಪದೊಡಗೆನು. ಭಾಷ್ಯಂ ಪಾಂಚಭೌತಿಕ ದೇಹಮು ಭೌತಿಕ ಪ್ರಕೃತಿ ಯೊಕ್ಕ ವರದಾನಮು ಅದಿಯೇ ಮಾಯಗಾ ಪಿಲೋಬಡುಚುಣ. ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನುತೋ ಗಲ ನಿತ್ಯ ಸಂಬಂಧಮುನು ಮರುಚುಟ ಚೇತನೆ ಜೀವುಡು ಭೌತಿಕ ದೇಹಮುತೋ ತದಾತ್ಮ್ಯಮು ಚೆಂದುಚುನ್ನಾಡು. ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಅರುದೆಂಚಗನೆ ಭೀಷ್ಮುನಿ ವಂಟಿ ಶುದ್ಧ ಭಕ್ತುನಿಗೆ ಅಟ್ಟಿ ಮಾಯ ಶೀಘ್ರಮೇ ತೊಲಗಿಪೋಗಲದು. ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಸೂರ್ಯನಿ ವಂಟಿವಾಡು ಕಾಗ ಮಾಯ ಅಯಿನಟ್ಟಿ ಬಾಹ್ಯಶಕ್ತಿ ಅಂಧಕಾರಮು ವಂಟೇ ಸೂರ್ಯನಿ ಸನ್ನಿಧಿಲೋ ಮಾಯ ನಿಲ್ಲಿಚುಟಕು ಅವಕಾಶಮೇ ಲೇದು. ಕನುಕನೇ ದೇವದೇವುಡೈನ ಶ್ರೀಕೃಷ್ಣುನಿ ಆಗಮನಮುತೋ ಅತನಿ ಭೌತಿಕ ಸಂಪರ್ಕಮು ಸಂಪೂರ್ಣಮುಗಾ ತೊಲಗಿಪೋಯೆನು. ಆ ವಿಧಮುಗಾ ಅಪವಿತ್ರ ಇಂದ್ರಿಯಮುಲ ಸಮಸ್ತ ಭೌತಿಕ ಕಲಾಪಮುಲನ್ನು ಆಪಿವೇಯುಟ ದ್ವಾರಾ ಭೀಷ್ಮದೇವುಡು ಆಧ್ಯಾತ್ಮಿಕತಲೋ ಸ್ಥಿತುಡಯ್ಯನು. ವಾಸ್ತವಮುನಕು ಆತ್ಮ ಪರಿಶುದ್ಧಮೈನದಿ, ಅದೇ ವಿಧಮುಗಾ ಇಂದ್ರಿಯಮುಲು ಕೂಡ ಪವಿತ್ರಮುಲೈನಟ್ಟಿವಿ. ಕೇವಲಮು ಭೌತಿಕ ಸಂಪರ್ಕ ಕಾರಣಮುನೇ ಇಂದ್ರಿಯಮುಲು ಅಸಂಪೂರ್ಣತ್ವಮುನು ಮರಿಯು ಮಲಿನತ್ವಮುನು ಸಂತರಿಂಚುಕೊನು. ಕಾನೀ ದಿವ್ಯ ಪರಿಶುದ್ಧುಡೈನ ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನುನಿತೋ ಸಂಪರ್ಕಮುನು ಪುನರುದ್ಧರಿಂಚುಟ ದ್ವಾರಾ ಇಂದ್ರಿಯಮುಲು ಭೌತಿಕ ಕಲ್ಮಶಮುಲ ನುಂಡಿ ಮುಕ್ತಿನಿ ಪೊಂದಗಲವು. ಶ್ರೀಕೃಷ್ಣುನಿ ಸನ್ನಿಧಿ ಕಾರಣಮುನ ಭೀಷ್ಮುಡು ತನ್ನ ಭೌತಿಕ ದೇಹಮನ್ನು ತ್ಯಜಿಂಚುಟಕು ಪೂರ್ವಮೇ ಅಟುವಂಟಿ ದಿವ್ಯ ಸ್ಥಿತಿನಿ ಪೊಂದಗಲಿಗನು. ಭಗವಾನುಡೇ ಸರ್ವಜೀವುಲಕು ನಿಯಾಮಕುಡು ಮರಿಯು ಉಪಕಾರಿ. ಸರ್ವವೇದಮುಲ ತೀರ್ಪು ಇದೆಯೇ ದಿವ್ಯ ನಿತ್ಯತ್ವಮು ಮರಿ ದಿವ್ಯ ನಿತ್ಯತ್ವಮು ಆ ದೇವದೇವುಡೇ ನಿತ್ಯ ಜೀವುಲಲೋ ಅತಡೇ ಪರಮ ದಿವ್ಯುಡು ಅತಡೇ ಸರ್ವಜೀವುಲಕು ವಲಸಿನ ಸಮಸ್ತಮನು ಸಮಕೂರ್ಚುವಾಡು. ಈ ವಿಧಮುಗಾ ಅತಡು ಪರಮ ಭಕ್ತುಡೈನ ಭೀಷ್ಮುನಿ ದಿವ್ಯ ಕೋರಿಕಲನ್ನು ಪೂರ್ಣಮು ಚೇಯುಟಕು ಸಮಸ್ತ ಅವಕಾಶಮುಲನ್ನು ಸಮಕೂರ್ಚೆನು. ಅಟುವಂಟಿ ಭೀಷ್ಮದೇವುಡು ಈ ಕ್ರಿಂದಿ ವಿಧಮುಗಾ ತನ್ನ ಪ್ರಾರ್ಥನನು ಗಾವಿಂಚನು.
ನಮೋ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೆ ಭಕ್ತಿವೇದಾಂತಸ್ವಾಮೀತಿ ನಾಮ್ನೆ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೆ ದೇವಿ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಣೆ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶಚರಣೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರವಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ 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 ಹರೇ ಹರೇ.
ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీల ప్రభుపాదులు వారి భాష్యంలో చెప్తున్నారు, కృష్ణ సూర్య సమహ మాయా హయాంధకార అని చైతన్య చరితమృతంలో ఉంది. అంటే కృష్ణుడు సూర్యుడితో సమానం, మాయా హయ అంధకారం అంధకారంతో సమానం, అంటే పోల్చబడింది అన్నమాట. ఇక్కడ ఇది దీన్ని ఏమంటారు అలంకారం వివరిస్తున్నది. అంటే కృష్ణుడు ఎటువంటి వాడు, మాయ ఎటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలంటే, మాయ అంధకారం లాంటిది. అంధకారంలో మనం దేన్ని చూడలేము, మనం ఏం చేస్తున్నాము ఏంటో, ఏది అంటే సరైనదో కాదో, ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలియదు, మనం చీకటిలో ఉంటే. కానీ ఎప్పుడైతే వెలుగు వస్తుందో మనం ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ తెలుస్తుంది. అందువల్లనే మనకి గురు సాధు శాస్త్రం వీళ్ళందరూ ఏంటి వెలుగు, వీళ్ళందరి ద్వారా ఏం తెలియబడుతుంది కృష్ణుడు. మనకి శాస్త్రం ఏం తెలియజేస్తుంది, కృష్ణుడి గురించి ఏ విధంగా జీవించాలి, ఎటువంటిదంటే కృష్ణుడితో సాంగత్యం. అంటే ఎప్పుడైతే వేదాలతోటి ఆచార్యులతోటి సాధువులతోటి సాంగత్యం అనేది ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఏ విధంగా అయితే వెలుగులో ప్రతి ఒక్కటి స్పష్టంగా కనపడుతుందో అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ దివ్యమైన వేదాలు మరియు సాధువులు మరియు ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనకి కృష్ణుడే పరమ పురుషుడు, ఏకో బహునాం యో విదదాతి కామాన్ అని కఠోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఏకో బహునాం అందరి కామ, కామ అంటే ఒక జీవుడి కోరికలు ఉంటాయి, కోరికలు లేనివి రాళ్ళు లేదా భౌతిక పదార్థం. జీవికి కోరిక ఎప్పుడు ఉంటుంది, ఆ కోరికలన్నింటిని తీర్చేవాడు ఒకే ఒక్కడు, అతనే పరమ పురుషుడు. ఏకో బహునాం యో విదదాతి కామన్ అతనే ఈశ్వరుడు అని కఠోపనిషత్తులో చెప్పబడింది. ఉపనిషత్తులన్నీ దేని తెలియజేస్తాయి, భగవంతుడి యొక్క లక్షణాలని, భగవంతుడు ఎలా ఉంటాడు అని తెలియజేస్తాయి. అంతేగాని పూర్తిగా వాళ్ళు స్వతంత్రులు కాదు, జీవులందరూ భగవంతుడి మీద ఆధారపడి ఉన్నవాళ్ళు. కానీ ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవను తిరస్కరించామో వెంటనే మాయలోకి వస్తాం. మాయ హయాంధకార ఇక్కడ రెండే ఉన్నాయి, మనం కృష్ణ చేతనంలో ఉంటాం లేదా మాయ చేతనంలో ఉంటాం. అంటే మాయ చేతనంలో ఉంటే ఏమవుతాం, దేహాత్మ బుద్ధిలో ఉంటాం. అంటే నేను ఈ దేహాన్ని, అది చెట్టు కావచ్చు ఏదైనా జంతువు కావచ్చు లేదా మనిషి కావచ్చు, దేవతలు కూడా కొంతమేరకు వీటిలో కూడా కొన్ని స్థాయిలు ఉన్నాయన్నమాట. దేవతలు పూర్తిగా మనుషుల్లాగా కాకుండా వాళ్ళకి ఆత్మ అనే జ్ఞానం ఉంటుందన్నమాట, మనం ఎక్కువగా మర్చిపోయే అవకాశం ఉంది. మనుషుల్లో కూడా ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నప్పుడు వాళ్ళు కూడా ఆత్మ అనే జ్ఞానాన్ని జ్ఞానంతో పనిచేస్తూ ఉంటారు చేసేవన్నీ. కానీ ఎంత మోతాదులో అయితే మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి కృష్ణ చైతన్యంలో ఉంటున్నామో అంత మనం మాయ నుండి దూరంగా ఉన్నట్టు. మనం ఇక్కడ ఏమని చెప్తున్నాం, రెండే ఉన్నాయి చేతనాలు, మాయ చేతనం లేదా కృష్ణ చేతనం. మనం ఇప్పుడు అంటే నామం చేస్తున్నాం అందరూ ఇక్కడ ప్రతిరోజు ఉదయం మంగళారతి ఇవన్నీ, కానీ అలాని పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి వచ్చామా? పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి రాలేదు అంటే ఇంకా మాయాచేతనం ఉంది మనలో, అంటే ఇంకా అంధకారం ఉంది. అవన్నీ ఏంటి ఆ అంధకారం అంటే, మన అనర్థాలు ముఖ్యంగా చెప్పాలంటే, అనాది కాలం నుండి మనం చేసుకున్న అనర్థాలన్నీ ఇంకా మన హృదయంలో ఉన్నాయి, వాటి వలన అనేకమైన కష్టాలు పడుతున్నాం, దానివల్లనే మన దేహాత్మ బుద్ధి కూడా ఉంది. దేహాత్మ బుద్ధి ఏంటి, అనాది కాలం నుంచి నేను ఇంద్రియాలు అనుకునే మనం అనేక విధాలుగా చేస్తూ ఉన్నాం ఆనందం పొందడం కోసం. జీవుడు స్వతసిద్ధంగా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆనందమయోభ్యాసాత్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేనికోసం, ఆనందం పొందడం కోసం ప్రతి జీవుడు. అదేవిధంగా భగవంతుడు కూడా ఆనందం పొందుతూ ఉంటాడు. కానీ మనకి ఈ విధంగా అనేకమైన కష్టాలు ఎందువల్ల ఉన్నాయి, అంధకారంలో ఉన్నాం కాబట్టి. తిరిగి మనం కృష్ణ చైతన్యాన్ని పొందినట్లయితే తిరిగి అంధకారం ఉండదు. మనం దేనికోసం అయితే ప్రయత్నిస్తున్నామో, పరితపిస్తున్నామో అనాది కాలం నుండి ఆనందం కోసం, దాన్ని తిరిగి మనం పొందగలం. ఇక్కడ భీష్ముడు ఈ ప్రత్యేకంగా ఈ శ్లోకంలో చూసినట్లయితే భీష్ముడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రార్థించబోతున్నాడు. ఏ విధంగా ఇక్కడ చెప్పారు, పూర్తిగా కృష్ణుడి యొక్క సహచర్యం అంటే పక్కనే కృష్ణుడు ఉండడం వలన కృష్ణుడు సూర్యుడితో సమానం కనుక అక్కడ ఎటువంటి అంధకారం ఉండే అవకాశం లేదు. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పూర్తి ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటారు కృష్ణుడి యొక్క కృపలో. కానీ ఎవరైతే అంటే కృష్ణుడికి సేవోన్ముఖులు కాకుండా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు. మనకి చూడవచ్చు దుర్యోధనుడు చివరి వరకు కూడా తెలుసుకోలేదు కృష్ణుడే భగవంతుడే. ఎందువల్లంటే పూర్తి ఇంద్రియ భోగంలో నేనే అన్నిటికీ మూలం అనే భావనలో ఉన్నాడు, భగవంతుడు లేడు అనే భావన ఉంది అంతర్గతంగా, బహిర్గతంగా చెప్పలేదు. కానీ బహిర్గతంగా మనకి తెలియజేసిన వాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద రాక్షసులు, హిరణ్యకశిపు, రావణాసుర, వీళ్ళందరూ ఏంటంటే ఇంకా నేనే మొత్తం ముల్లోకాలకు కూడా రాజుని అనే విధంగా ప్రవర్తించారు. ఎవరైతే మరి భగవంతుడు తెలుసుకుందాం అనే ఆలోచన ఉండదో, ఎవరు అసలు మూల కారణం ఏమిటి అని తెలుసుకుందాం అనే ఆలోచన ఉందో, వాళ్ళకి భగవంతుడు వచ్చినా కూడా వాళ్ళకి తెలియదు, తెలుసుకోలేదు. అది భగవంతుడి యొక్క కృప వల్లనే వాళ్ళకి లభిస్తుంది. ఎందువలన ఎప్పుడైతే ఆ కోరిక లభిస్తుందో, కోరిక మొదలవుతుందో, వాళ్ళకి ఆ జ్ఞానం భగవంతుడు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాడు ఆధ్యాత్మిక గురువు ద్వారా, గురువు సాధు శాస్త్రం వీటి ద్వారా. ఇక్కడ మరి భీష్ముడు పక్కనే ఉండడం వలన ఎప్పుడైతే కృష్ణుడు సహచర్యంలో ఉన్నాడో పూర్తి జ్ఞానంలో ఉన్నాడు. ఇంకా అతను తన శరీర బాధలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా విముక్తుడయ్యాడు. ఇక్కడ విముక్తుడు అవడం అంటే శరీర చేతనం అసలు లేదు పూర్తిగా అతనికి. నిజానికి శరీర చేతనం ఉన్నవాళ్ళు సాధారణంగా అయితే అటువంటి అంటే విల్లు ఈ విధంగా అంటే అంపసయ్య మీద విల్లంబులు యొక్క పానుపు మీద ఉన్నప్పుడు చాలా కష్టం ఎవరైనా మాట్లాడడం కానీ, దాదాపు మరణిస్తారు. అతనికి వరం ఉండడం వలన ప్రత్యేకంగా అతని ఇచ్చా మరణం ఎప్పుడైతే శరీరం ఎప్పుడు వదలాలనుకుంటే అప్పుడు వదలగలరు కనుక ఆ విధంగా ఉన్నారు. అయినా అలా ఉన్నా కూడా బాధ అనేది ఉంటుంది ఎవరైతే ఉంటారో. కానీ ఇక్కడ భీష్ముడికి అటువంటిది ఏం లేదు. ఎందువల్లంటే పూర్తిగా కృష్ణ చేతనంలో ఉన్నాడు. ఇది అనుభవపూర్వకంగా మనం కూడా తెలుసుకోవచ్చు ఎప్పుడు మనం శుద్ధ భక్తులైనప్పుడు. ఇది అందరికీ సంభవం. ఎంతోమంది శ్రీల ప్రభుపాదుల వారు తన చివరి దశలో కూడా, మనం ఇప్పుడు అనేకసార్లు చెప్పాను నేను, చివరి దశలో కూడా శ్రీమద్ భాగవతానికి భాష్యం ఆయన రికార్డ్ చేస్తూ ఉన్నారు శిష్యులు. అంటే అటువంటి స్థితిలో కూడా వాళ్ళ యొక్క చేతనం చాలా స్పష్టంగా కృష్ణుడి మీదే వాళ్ళ యొక్క మనసు లగ్నమై ఉంది అని మనం తెలుసుకోవచ్చు. అది కూడా ఒక ఆలోచన కృష్ణుడి ఈ విధంగా చేయడంలో, ఈ ఏర్పాటు ఇదంతా చేయడంలో ఒక తన యొక్క శుద్ధ భక్తులు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ యొక్క దివ్యమైన జ్ఞానం ఎంత విలువైంది అనేది ప్రపంచానికి చాటడానికి మనం ముందర శ్లోకాలు చదువుకున్నాం, చాటడానికి ఇదంతా ఏర్పాటు చేశారు. ఇంకా శ్రీకృష్ణుని యొక్క భీష్ముడి యొక్క దివ్య కోరికలని చెప్తున్నారు ఇక్కడ. దివ్యమైన కోరికలు ఏంటంటే ఎన్నో అనా చాలా కాలంగా కృష్ణుడితో ఎక్కువ సాంగత్యం కలిగి ఉండాలనుకున్నాడు, అది ఇక్కడ ఏర్పాటు చేశాడు కృష్ణుడు. ఏకో బహునాం యో విదాతి కామాన్ అని చెప్తున్నారు. అది భీష్ముడి యొక్క శుద్ధమైన కోరిక, దివ్యమైన కోరిక ఏంటి? చాలా కాలంగా కృష్ణుడితో ఎక్కువ కాలం గడపాలనుకున్నాడు. దాదాపు మనం చూసినట్లయితే భీష్ముడి జీవితంలో కృష్ణుడితో ఎక్కువ కాలం గడిపింది ఇక్కడే, చాలా ఎక్కువ కాలం. ఇవన్నీ బోధించడం అనేది కొన్ని సుమారు కొన్ని నెలలపాటు ఉండొచ్చు, బహుశా నెలలపాటు ఉందో రోజులు ఉందో మరి నాకు ఇదే. కానీ మొత్తానికి కృష్ణుడితో ఎక్కువ కాలం గడిపింది మాత్రం భీష్ముడు ఇక్కడే, ఇక్కడ యుద్ధభూమిలో ఆయన బోధిస్తాడు. ఇది ఒకరోజు జరిగింది కాదు, ఇదంతా కొన్ని రోజుల పాటు బోధిస్తాడు. ఎందుకంటే వర్ణాశ్రమ విధానం గురించి, ఇంకా ధర్మం గురించి, రకరకాల నీతి న్యాయం అన్నిటి గురించి భీష్ముడు చెప్తాడు అన్నమాట అందరికీ. కాబట్టి తీవ్రమైన భక్తి చేస్తేనే, అనన్యమైన భక్తి, ఇంకా వేరే ఏమి ఆలోచన లేకుండా కేవలం కృష్ణుడి మీదే మనసు లగ్నం చేసుకొని, ముఖ్యంగా మనం నామంలో రుచి పొందడం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి. ఆ నామంలో రుచి పొందడానికి ఏమిటి? ఆటంకాలు, అనర్థాలు. అదే అదే మాయ. వాటి మీద మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి, అప్పుడు కృష్ణుడి కృప వస్తుంది. అప్పుడు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మనం అనుకున్నట్లు, వాళ్ళకి కృష్ణుడు ఏమిటి, కృష్ణుడి యొక్క తత్వం ఏమిటి తెలియజేస్తాడు కృష్ణుడు. అప్పుడు మనం వినయంగా తయారవుతాం. ఎప్పుడు ఎప్పుడైతే మనలో అనర్థాలు ఉన్నాయి, మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, మనం పూర్తిగా పాపంలో మునిగి ఉన్న వాళ్ళమే, మనమేమి గొప్పవాళ్ళం కాదు అనేది ఉంటుందో, అప్పుడు వినయం ఉంటుంది. వినయం ఉన్నప్పుడు ఎవరైతే ఉత్తమ భక్తులు ఉంటారో వాళ్ళకి శరణాగతి పొందగలరు, వాళ్ళు చెప్పింది చేయగలరు, సాధన చేయగలరు. లేదంటే మనం గొప్పవాళ్ళు అనుకుంటే ఏమిటి, దేహాత్మ బుద్ధి, మనం దేహంలో ఉంటే అప్పుడు మాయ. నేను గొప్పవాడిని, నేను ఈ దేశానికి, నేను లేదు నేను ఇంటికి, నేను ఇంత సంపదకి యజమాని అనుకుంటా. కాబట్టి తీవ్రమైన భక్తి చేయాలి. ఎందువల్ల అంటే కృష్ణుడిని పొందడం అనేది అంత తేలిక కాదు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం, కృష్ణుని చేరుకోవడం అంటే, ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలు చెప్తున్నాడు, మనుష్యానం సహస్రేషు, కొన్ని వేల మందిలో ఒకళ్ళు తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం, అలాంటి తత్వం అర్థం చేసుకునే వాళ్ళలో కొన్ని వేలలో ఒకళ్ళు నన్ను నిజంగా అర్థం చేసుకొని నన్ను చేరుకోగలరు అని చెప్తున్నాడు. హరే కృష్ణ. అదే ఏంటంటే, ఎప్పుడైతే కృష్ణుని దివ్యమైన విగ్రహాన్ని ప్రేమతో దర్శించాడో భీష్ముడు, అతని యొక్క ఇంద్రియాలన్నీ కూడా శుద్ధి పొందినాయి. ఇక్కడ ఇంద్రియాలంటే మనకి బహిర్గతంగా మనకు కనపడేది ఇక్కడ పంచ అని మొట్టమొదట్లో ఇచ్చారు భాష్యంలో. అంటే ఐదు రకాల పదార్థాలు, స్థూల పదార్థాలు ఏమిటి, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ పదార్థాలతో తయారైంది. ఇది కాకుండా మనకి దివ్యమైన విగ్రహం ఒకటి ఉంటుంది, అది జాగృతమైంది భీష్ముడు, అంటే ఆధ్యాత్మిక దేహం. అది ఆ విధంగా శుద్ధి పొందిన ఇంద్రియాలు అని చెప్పారు. అందుకని భీష్ముడి యొక్క ఇంద్రియాలు శుద్ధి పొందిన అంటే ఆ విధంగా శుద్ధి పొందిన ఇంద్రియాలు, పూర్తిగా తన యొక్క బహిర్గతంగా ఉన్న శరీర చేతనంలో లేడు, ఆధ్యాత్మిక దేహంలో. ఆధ్యాత్మిక దేహం ఉంటుంది, దానికి కూడా ఇంద్రియాలు ఉంటాయి, అది దివ్యమైంది. ఆధ్యాత్మిక దేహం దివ్యమైంది. ఈ శరీరం మనకి ఎలా ఉందో అలాంటివి ఉంటాయి అన్నీ కూడా. మనకి ఇక్కడ శరీరం ఎలా ఉందో, మనుషుల్లో శరీరం మనకి ఎలా ఉందో అలాంటి ఇంద్రియాలే ఉంటాయి, కానీ అవి దివ్యమైనవి. ఇవి భౌతిక మార్పులకి లోనేది కాదు, కాలం యొక్క పరిధిలోకి రాదు ఆ శరీరం. అంటే మార్పులు పొందదు, పుట్టడం మళ్ళీ మరణించడం వాటికి ఉండదు ఆ శరీరం. అది దివ్యమైనది, అది శాశ్వతమైనది. అది మన జాగృతం అవుతుంది ఎప్పుడైతే మనం నామం చేస్తూ చేస్తూ ఉంటామో. మనకి కృష్ణుడితో గల సంబంధం ఏమిటి అనే దాన్ని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది అది. అది ఎటువంటి శరీరం ఏమిటి అనేది మన కృష్ణుడితో ఒక స్నేహితుడిగా, లేదా కృష్ణుడి యొక్క ప్రియురాలుగా, లేదా కృష్ణుడికి తల్లిదండ్రులుగాను, లేదా ఒక శాంతరసంలో ఒక చెట్టుగాను, లేదా ఒక ఆవుగాను, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండొచ్చు మన యొక్క స్థితి. కానీ ఎటువంటి దేహం వచ్చినా, ఒక చెట్టు ఆవు స్థితి ఉన్నా ఆధ్యాత్మిక ప్రపంచం, వాడికి పూర్తి జ్ఞానం ఉంటుంది, అవి మాట్లాడగలవు కృష్ణుడితోటి, కావాలంటే కృష్ణుడిని కీర్తించగలవు. అదంతా పూర్తిగా మనం మన ఆలోచనలకి అందేది కాదు అంత తేలిగ్గా. అది ఎలా ఉంటుంది అంటే కేవలం సాధన ద్వారా అర్థమవుతుంది. సేవన్ముఖే జిహ్వాదం, నాలుగుతో మనం కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం, కృష్ణ నామాన్ని చేయడం ద్వారా అది మొదలవుతుంది, మనం దాన్ని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మిక జగత్తుని. కానీ అర్థం చేసుకోవచ్చు, ఇక్కడే ఉంది, భూమి మీదే ఉంది. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు, ఇక్కడే ఉన్న వాళ్ళు ముక్తిని పొంది ఉంటారనమాట. వాళ్ళకి అర్థమవుతుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలా ఉంటుంది ఏంటి, కృష్ణుడి యొక్క రూపం ఏంటి, ఏ విధంగా దివ్యమైంది అది. మనం వాళ్ళు ఎంత చెప్పినా మనకు అర్థం కాదు, వాళ్ళు ఎంత చెప్పినా కృష్ణుడి యొక్క విగ్రహం గురించి కానీ, మన యొక్క ఆధ్యాత్మిక జీవనం గురించి కానీ మనకి పూర్తిగా అర్థం కాదు. ఏదో వింటాం అంతే, ఓహో ఇలా ఉంటుంది అనుకోవడం అంతే. కానీ అది నిజంగా ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం అనుభవంలోకి రావాలంటే మనం సాధన చేసి తెలుసుకోవాల్సింది. ఇది ఎలాంటిదంటే, తేనె ఎప్పుడు జీవితంలో తినలేదు మీరు, తేనె అసలు తెలియదు. తేనె ఇలా ఉంటుంది అలా ఉంటుంది తీయగా ఉంటుంది అంటాం, కానీ తేనె తీయగా ఉంటుందా? దాని రుచి వేరు. తీయగానే ఉంటుంది కానీ దాని రుచి ఇది చాలా దగ్గరలో ఉంది. అలాగనే మనం చెప్పే వివరణ అంతా కూడాను ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి దాని గురించి చెప్పే వివరణ అంతా కూడా అటువంటిదన్నమాట. మనం పూర్తిగా దాన్ని విస్మరించాం, మాయలో కూరుకుపోయాం అంధకారం. కాబట్టి మనకి ఎలా ఉంటుంది ఎంత వివరించినా తెలియదు అన్నమాట. మనం తిరిగి దాన్ని చూడాలి. అందువల్లనే మనం ఇప్పుడు గురువు సాధు శాస్త్ర వీటి ద్వారా ఇది ఒక టార్చ్ లైట్ అన్నమాట, ఈ అంధకారం నుంచి బయటికి బయటపడ్డాలి. ఇదంతా భౌతిక ప్రపంచం. నామాభాస్ అంటే నామాపరాధం శుద్ధనామానికి మధ్యలో ఉండే ఒక స్థితి. నామాభాస్ అంటే అపరాధాలు నుంచి నివృత్తి చేసుకునే స్థితి. మనం నామాపరాధాలు ఉన్నాయి వాటిని ఎప్పుడు కూడా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ దశలో, నామాభాస అనే దశలో. నామాభాస నామాభాస అంటే అపరాధాలు ఉంటాయి, అపరాధాలు ఉంటాయి. అపరాధాలు అంటే అనేకమైనవి ఉన్నాయి మనం. అంటే ఉదాహరణకి శివుడు రెండో అపరాధం ఉంది. శివుడు బ్రహ్మ అందరూ కూడా సమానమే అనుకోవడం, అందరు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు వచ్చేది ఫలితం ఒకటే, అది మంచిదే ఇది మంచిదే రెండు ఒకటే, ఇట్లాంటివి. ఇంకా శుద్ధ భక్తుల్ని దూషించడం, నేను గొప్ప ఉన్నాయి వీళ్ళేంటి, ఇవన్నీ అపరాధాలు. 10 అపరాధాలు ఉన్నాయి పద్మపురాణం. అది కూడా ఒక అపరాధం. ఏంటి? అశ్రద్ధగా జపం చేయడం మనసు. దాని గురించి కూడా మనం ప్రయత్నం చేయాలి. అంటే అది మనసు చలించకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. తిరిగి మనసుని నామంపై లగ్నం చేయడానికి వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ అపరాధం నుండి కూడా బయటపడాలి. ప్రయత్నం అయితే చేయాలి, అప్పుడు అపరాధం కాదు అది, దాన్నే నామాభాస స్థితి అంటారు. కానీ ఉంటాయి, మనసు వెళుతూ ఉంటుంది, కానీ మనం ప్రయత్నం చేస్తున్నాం నిరంతరం, ఎప్పుడు నిరంతరం. దీన్ని నామాభాస స్థితి అంటారు. పూర్తిగా అన్ని అపరాధాల నుండి బయటపడం. ఇంకా మనకి కృష్ణుడి పట్ల పూర్తి నమ్మకం లేదు చెప్పాలంటే, లేకపోతేనే కదా మనకి కృష్ణ ప్రేమ లేదు మన దగ్గర. కానీ కొంత నమ్మకం అయితే ఉంది, దాని ద్వారా ప్రయత్నం అనేది చేస్తున్నాం. ఇది నామాభాస స్థితి అంటే. మీరు ఇది అడిగారు కొన్ని రోజుల క్రితం, నియోగులు అంటే ఏంటి అనేది. నియోగులు అంటే బ్రాహ్మణులు ఒక రకమైన వాళ్ళు. ఆ రోజు కూడా ఇదే చెప్పాను, ఒక రకమైన నియోగులు, కర్ణికలు, స్మార్తులు, శ్రీ వైష్ణవులు. అంటే వాళ్ళు యొక్క పద్ధతిని బట్టి, వాళ్ళ ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళకు ఒక పేర్లు అన్నమాట. దానికి ఏదో ఉంటుంది చరిత్ర పూర్వం. ఇంకా లింగాయతులని ఇట్లా రకరకాల వాళ్ళు అన్నిటిలో, క్షత్రియుల్లో కూడా రకరకాల వర్గాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే కొంతమంది రాజ్యాన్ని పాలిస్తుంటారు, కొంతమంది సేనాధిపతిగా ఉంటారు, కానీ అందరూ పాలనలోనే ఉంటారు. అదేవిధంగా అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా కొంతమంది అర్చకులు ఉంటారు, కొంతమంది ప్రచారకులు ఉంటారు, కొంతమంది వంట చేసేవాళ్ళు ఉంటారు. అందులో కూడా రకరకాలు అన్నమాట. భగవంతుడి అందరూ కూడా బ్రాహ్మణులే. ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచనం ఇచ్చారు. దానికి మంచిదే ట్రాన్స్లేషన్ చేయొచ్చు, దానికి ఒకటే మార్గం, మీరు కూడా రావడమే. ఎందువల్లంటే అక్కడ ఏదైతే వాతావరణం ఇది తిరిగి ఇక్కడ నేను ఇవ్వలేను కదా, నా దగ్గర సిద్ధి లేదు అది. అదే అదే అర్థమైంది. ఇది అంటే ముఖ్యమైనది ఏంటంటే గురువు శిష్యులు ఏంటి వాళ్ళ సంబంధం, అసలు వ్యాస పూజలో గురువు అహంకారంగా ముఖ్యంగా గురువు ఎన్నో చేస్తూ ఉండాలి మనం, అంటే గురువుకి సేవలు చేస్తూ ఉంటాం బహిరంగంగా ఉన్నట్టు, సాధారణంగా ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ అది ఇంకా ఎలా కనిపిస్తుంది అంటే గురువు అహంకారంతో ఉన్నట్టు కనిపిస్తుంది. గురువుకి సేవ చేయడం, గురువు ఏమో ఏసీలో తిరగడం, లేదా గురువు దిగ్గాని మనం పాదరక్షలు అందించడం, గురువుకి నీళ్ళు అందించడం, గురువుకి ప్రసాదం వడ్డించడం, గురువు పండుకోవడానికి ఏర్పాటు చేయడం సేవకుడిలాగా శిష్యులు, ఇదంతా చూస్తే ఇతనికేంటి అహంకారం, అయితే నేనేమి చేసుకోలేడా ఎందుకు ఇంత, ఇది అహంకారంలాగా ఉంటుంది. కానీ అది గురువు స్వీకరించాలి, గురువు బాధ్యత, శిష్యుడికి అది చేయాలి, అతని శిష్యుడికి కూడా అది కర్తవ్యం. దానివలన శిష్యుడు ఉద్ధరించబడతాడు. ఎవరు ప్రామాణికమైన గురువు, అంతేగాని కేవలం అతని ఇంద్రియ భోగం కోసం గురువు చేయకూడదు. అంటే సేవలను స్వీకరించడం లేదా తన ధనాన్ని లేదా పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. అలా ఉంటే అటువంటి గురువు పడిపోతాడు. కానీ చూడడానికి ఇదంతా ఎలా ఉంటుంది, అహంకారంలాగా ఉంటుంది గురువుకి, గురువు యొక్క ఇది చెప్పాలంటే. ఇంకా ఇది చాలా కష్టమైన స్థితి గురువుగా ఉండడం అనేది. ఎందువల్లంటే అందరూ కీర్తిస్తూ ఉంటారు, తనే మాత్రం అంటే గొప్పవాడిలాగా అందరి ముందర ఉండాలి, దాన్ని స్వీకరించాలి కూడా గురువు. కానీ శిష్యులు కీర్తించాలి, రెండూ ఉండాలి. కానీ అదంతా కూడా గురువు ఏం చేస్తాడు, ఇదంతా కూడా తన యొక్క గురువు వలన లభించింది, ఇదంతా కూడా కృష్ణుడి యొక్క కృప వలనే వస్తుంది, ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి, వాళ్ళకి గురువుగా నేను అందించాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందువలన గురువు యొక్క ఉపదేశం అదంతా. ఇప్పుడు ఎవరు పోయినా గురువు అవుతున్నారంటే అది చైతన్య మహాప్రభు చెప్పారు. ఏంటి అమారాగ్య గురువు హోయ్యాను, నేను ఆజ్ఞిస్తున్నాను ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి వస్తున్న వాళ్ళందరూ కూడా గురువులు అవ్వండి. అంటే గురువులు రకరకాల స్థితులు ఉంటాయి, ముఖ్యంగా ఇక్కడ చెప్పింది మహారాజు గారు ఏం చెప్పారు, సన్యాసి ఆయన దీక్ష ఇవ్వడం ఒక ఉన్నతమైన స్థితి అనమాట. ఇంకా సంఘంలో ఉన్నతమైన స్థితి ఎవరిదంటే సన్యాసిది. అందరూ ఆయనకి సేవ చేయాలి, ఆయన నుండి ఎవరు సేవ తీసుకోకూడదు సన్యాసి నుండి. దానివల్ల అందరికీ ప్రయోజనం, కానీ ఆయన నుండి సేవ తీసుకుంటే వాళ్ళకి మంచిది కాదు, వాళ్ళు ఉద్ధరింపబడరు. కానీ గురువు కూడా సేవ చేస్తాడు ఒక విధంగా, ఎలాగంటే శిష్యులకి, వీళ్ళందరూ కూడా సేవలో నిమగ్నం అవ్వడమే, శిష్యులకు జ్ఞానం ఇవ్వడం ద్వారా, ఇది గురువు యొక్క కర్తవ్యం. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదికి జై.